गर ब्रह्मा गर विष्णु गर देव महेश्वर गर साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः अयण्डमण्डलाकारम् व्याप्तं येन चराचरम् यत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः आयातु वरदा देवी अक्षरे ब्रह्मवादिनी गायत्री छन्दसा माता ब्रह्मयोनिर्नमोऽस्तु ते ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यम् भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यम् भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यम् भर्गो देवस्य धीमहि धियो यो न प्रచోదయా.
కాలము స్థలము ఇవి చాలా ముఖ్యం. పంట పండించాలి అంటే కాలానుసారంగా పంట వేయాలి. మనం ఇష్టం వచ్చినట్టు పంటలు వేయలేము. స్థలం కూడా ఇంపార్టెంట్. ఇంటి పొగుళ్ల మధ్య అక్కడ కూడా మర్రి చెట్టు మొలుస్తుంది. దాన్ని వదిలేసినా అదేం పెద్ద వృక్షం అవ్వదు, అది అక్కడే అంతే అలాగే ఉంటుంది. అదే కరెక్ట్ క్షేత్రంలో ఉంటే, అదే ఊసర క్షేత్రంలో ఉంటే. ఇప్పుడు కాలం కరెక్ట్ గా ఉంది మనకి యోగ సాధనకి. దమ్ము ఉంటే మానవ శరీరధారి ప్రతి ఒక్కడు యోగి అయిపోవచ్చు. కాలం అది, ఏ విత్తనమైనా ఈ కాలంలో వేస్తే మహావృక్షంగా మారిపోతుంది. కావలసింది ఏంటి? ఇంకా కాలం తర్వాత స్థలం. ఆ స్థలం గురించి మనం పాటుపడుతున్నాం. ఎక్కడుంది స్థలం అంటే, కాశీకి వెళ్ళాలా, హిమాలయాలకు వెళ్ళాలా, ఈ స్థలం. శరీరం అనేటటువంటి స్థలం ఆ టైంకి ఉండాలి. ఎందుకు ఆ టైంకి ఉండాలని నేను చెప్తున్నాను? ఓ 3 నెలల పిల్లవాడు ఉన్నాడు అనుకోండి, శరీరం ఉంది వాడికి, యోగ సాధన చెప్పండి వాడికి ఏం లాభం చెప్తు? కుదరదు కదా. అదే శారీరకంగా పూర్తి అసమర్థతమైనటువంటి స్థితిలో అవడం ఉన్నాడు అనుకుందాం, వాడికి యోగ సాధన గురించి చెప్తే ఏం లాభం లే. కానీ శరీరం ఉంది, చెప్పింది అర్థం చేసుకోగలిగేటటువంటి పరిస్థితి ఉంది, స్థలం ఉన్నట్టే. అంటే యోగులు అవటానికి కావాల్సిన 2 లక్షణాలు ఈ కాలంలో మీకున్నాయి. కానీ ప్రమాదం ఎక్కడొస్తుందంటే స్థలంలో, మిగతా పంటల్లో లాగే కలుపు వృక్ష చాలా కలుపు మొక్కలు చాలా ఉంటాయి. ఆలస్యము మొట్టమొదటి కలుపు మొక్క. నాతో చాలా మంది అడుగుతుంటారు, మాస్టర్ ఇక్కడ మీరు చెప్పింది 2వ రోజు చేసేస్తాం కదా, మరి మా ఇంట్లో అది ఎందుకు చేయలేము? ఏంటి కారణం? ఏం లేదు, మీరేగా చేసేది ఇక్కడ కూడా. మరి అదే పని ఇంట్లో పోస్ట్పోన్. కారణం ఏంటి? అనుకున్నది అనుకున్నప్పుడే చేసేయండి అని మిమ్మల్ని నిరంతరం నేను రిక్వెస్ట్ చేస్తూ ఉంటా, అంతే కదా. ఒకవేళ మీరు కాస్త బద్దకించినా ఒప్పుకోనుగా, ఆవతి వదులుకోండి మీరు. ఫస్ట్ మనకి మీరు ఇక్కడ నుంచి రేపు వెళ్ళిపోతారు కనుక, ఇప్పుడు ఇది చివరి రోజు కదా సాధనకి, ఇంటి దగ్గర మీరు ఏం చేసుకోవాలి, కాలము కరెక్ట్ అయిన కాలంలో ఉన్నారు మీరు అందరం మానవ జాతి మొత్తం. స్థలం మీకు అద్భుతంగా ఉంది, మీ శరీరం చెప్పింది అర్థమవుతుంది కదా, ఆవేదన లేకపోతే ఇక్కడ ఎందుకు కూర్చుంటారు మీరు. మీ శరీరం కూడా ఓకే, గందరగోళం కలుపు మొక్కలతో వస్తుంది, కలుపు మొక్కలు ఎక్కువైపోతే బాగా ఎక్కువైపోతే అసలు వృక్షం పెరగదు. ఏంటి మొదటి కలుపు మొక్క? ఆలస్యం, లేజినెస్, అంటే ఇంకేమీ లేదు. బద్దకించకండి, అస్సలు బద్దకించే ప్రసక్తే లేదు. కాలేజీ నుంచి నేను పడిపోయే స్థితిలో వచ్చాను ఇవాళ, నేను రీలింగ్ సెన్సేషన్ తో. మరి మీకు ఇది వదిలేనా? ఇది కాలేజీ కూడా వదిలే, అందులోనే వెళ్ళా నేను, వీళ్ళు వద్దంటున్నా. ఇది ఎందుకు ఉదాహరణ ఇస్తున్నాను, చేసి చూపించండి, మీరు పక్క వాళ్ళకి చెప్పకండి. అప్పుడు ఎప్పుడవుతుందంటే మీరు చేసినప్పుడు ఇలా గొప్పగా చెప్పుకోవచ్చు. నేను ఇప్పుడు నేను చెప్పుకోవటమే పెద్ద పోజు కొట్టి, మీరు కూడా పోజు కొట్టి చెప్పుకోగలగాలి. శరీరం కాస్త వీక్ అయిపోతే ఒప్పుకోకండి, చావుకొట్టండి, ఏమవుతుంది శరీరం? యోగ సాధన చేస్తూ శరీరం పడిపోవటం కంటే పెద్ద అదృష్టం లేదు. నా గురుదేవుల గురుదేవులు ఒక గ్రూప్ తో పాటు బద్రీనాథ్ వెళ్ళారు. వెళ్తే ఒక అతనికి చాలా తీవ్రమైన జ్వరం వచ్చేసింది, ఇంకా మనిషి ఉండడు, ఆయన దగ్గరికి వెళ్ళారు. గురుజీ ఉన్నాయి బచ్చేగా అన్నారు, అంత అదృష్టమా అన్నారు ఆయన. బద్రీనాథ్లో ఆయన సమూహంలో ప్రాణం పోవటం కంటే అదృష్టం ఏముంది, ఎందుకంత కంగారు పడతారు అని వాడు పోడన్నాడు. అంటే అర్థం ఏంటి, కాస్త జాగ్రత్తగా ఆలోచించుకోండి. అథవా యోగ నామేవా కులే భవతి ధీమతాం. యోగ సాధకుడు యోగ సాధన చేస్తూ శరీరం వదిలితే కండిషన్ అది, అంతకాలేచ మామేవా, చివరి క్షణాలలో. అంచేత ఆ చివరి క్షణాలలో చేస్తున్నవాడు ఎక్కడ పుడతాడు అని అర్జునుడికి డౌట్ వచ్చింది. నేను సాధన చేస్తున్నాను కదా, ఇదేం ఒక రోజు రెండు రోజుల్లో అయ్యే సాధన కాదు కదా యోగ సాధన, ఏమో ఎన్ని జన్మలు పడుతుందో. మరి అలాంటప్పుడు ఏమవుతాను నేను, యోగ భ్రష్టుని అవుతాను? ఇటు భౌతిక జీవితంలో ఎందుకు పనికిరాని వాడిగా అయ్యాను, భౌతిక సుఖాలకి దూరం అయ్యాను, మరేమవుతుంది అంటే ఏం చెప్తాడు అక్కడ, రెండు రకాలైనటువంటి ఆల్టర్నేటివ్స్ మాత్రమే ఉన్నాయి యోగ సాధకులకి. అది మాత్రమే నిరంతరం గుర్తుంచుకోండి, మనం అండర్లైన్ చేసుకుందాం. అది యోగ సాధకులకి మాత్రమే చెప్పేది, అందరికీ కాదు. అంచేత అది ఎవరికి వర్తిస్తుందని, మనకి వర్తిస్తుంది. మనకి రెండు ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. ఒకటి శుచీనాం శ్రీమతాంగేహే యోగ భ్రష్టో విజాయతే, ధనవంతుల కుటుంబంలో పుడతాడు. ఆ ధనవంతుల కుటుంబంలో ఎందుకు పుడతాడు, యోగ సాధన చేసుకోవటానికి అనుకూలత ఎక్కువ కనుక, అంతేగా. కానీ అక్కడ పూర్వజన్మ సంస్కారం రానంత వరకు కొంచెం గందరగోళం పడతాడు. సివివి లైఫ్ లో, గురువు గారి లైఫ్ లో, అరవిందో లైఫ్ లో, మీరు అది గమనించుకోండి. వాళ్ళు యోగ సాధకులు కాక పూర్వం మనకంటే గొప్పవాళ్ళేం కాదు. వాళ్ళు వాళ్ళ లైఫ్ చదవండి, అందుకు చదవమనేది గురువుల చరిత్ర మనకి ప్రేరణిస్తుంది. వాళ్ళు అయ్యారు మనలాంటి వాళ్ళే, ఎందుకు మనలాంటి వాళ్ళ నుంచి ఆ స్థితికి ఎదగలిగారు అంటే కాలాన్ని శరీరాన్ని ఉపయోగించుకున్నారు, అంతే. మనం ఉపయోగించుకోవటం లేదు. అంచేత ఆ గురువుల యొక్క జీవిత చరిత్రను గనక మనం జాగ్రత్తగా గమనిస్తే శుచీనాం శ్రీమతాంగే, ధనవంతుల కుటుంబంలో పెడితే 10 చోట్లకు వెళ్ళగలడు, 10 మందితో కలవగలడు, 10 మంది యొక్క ఆలోచనలను స్వీకరించగలడు, 10 పుస్తకాలు కొనుక్కుని చదవగలడు. కానీ ఇదంతా ఎందుకు అంటే యోగ సాధనకు ఉపయోగపడుతుందని. తర్వాత ఏమవుతుంది, పౌరోదేహికాం, ఇదివరకు దేహంలో చేసినటువంటి సాధనలు గుర్తుకొచ్చి అది గుర్తు ఎవడు చేస్తాడు, మళ్ళా మన సంస్కారాలే గుర్తుకొచ్చి మళ్ళా లైన్లో పడతాడు. అథవా ఇలా కాకపోతే యోగినామేవ కులే భవతి ధీమతాం, యోగి కులంలోనే పుట్టేయచ్చు. ఈ యోగి కులంలో పుట్టే అంటే మీకు ఏమనిపిస్తుంది, మనకి ఆ మాటలు ఈ 5000 సంవత్సరాలలో అర్థం కోల్పోయాయి. కులం అంటే తల్లిదండ్రులకు కాదు, అక్కడ చెప్పింది యోగి కులం చెవటమా ముంది కూరలు అమ్ముకునేది. ఒక గురువు ఏదో ఒక మాట ఇలాగే పురాణాలు చెప్తే ఏదో అన్నాడు, అయిపోయింది ఫినిష్. ఇంకా ఆ క్షణం నుంచి మారిపోయింది. నేను మిమ్మల్ని అదే కోరుకోమంటున్నా. కానీ నేను మిగతా సాధకులకి మీకు నేను ఇచ్చే తేడా ఏంటి అంటే, వాళ్ళు ఆ స్థితిలోకి వెళ్ళాక మళ్ళా భౌతిక జీవితంలోకి రావాలి. వాళ్ళు ఈ చివటమ్మ కాని ఈ అవధూతలు కాని అలా ఉండటానికి వీలు లేదు. మళ్లీ మామూలు శరీరధారులై మామూలు జీవితం జీవిస్తూ యోగులుగా బతకాలి. వాళ్ళు అటు వెళ్ళిపోయారు, ఆంచుకు వెళ్ళిపోయారు చివరికి. ఇదంతా మాయా, వైరాగ్యము నాకొద్దు. నేను మీకు ఇప్పుడు చెప్తోంది, ఇది వద్దు వద్దనే కదా చెప్తున్నా. కానీ ఆ అంచుకు వెళ్ళిపోతే ఏమవుతుంది, మళ్ళా రావాలి ఇటు. మళ్ళీ ఇటు మీరు వచ్చి ఇది దాటి వెళ్ళిపోతే ప్రమాదం. చెప్పలేము ఎవడు ఎప్పుడు పడిపోతాడు. చేత నేను మీకు ఇచ్చేటటువంటి స్పెషల్ సాధన ప్రపంచంలో ఇదివరకు ఎవరు ఇవ్వండి కూడా, గ్యారంటీగా మీరు వెళ్ళి వెతుక్కోండి ఏ పుస్తకంలో ఆయన ఉందేమో, ఇక్కడ నేను చెప్తున్నది లేదు. హింట్స్ ఉండొచ్చు, అది వేరే విషయం. ఏం చెప్తున్నా, అతికి వెళ్ళకండి. సమత్వం యోగ వచ్చితే ఆ బిందు దగ్గర ఆగిపోండి. అసలు ఇటు పోకండి అటు పోకండి, గందరగోళమే లేదు. మీరు పడిపోరు, దాన్ని జీవన్ముక్త స్థితి అంటాం. ఈ క్షణంలో మీరు జీవన్ముక్తులే. ఇది అర్థం చేసుకుని ఉన్న ఈ 10 నిమిషాలు ఉండగలిగారే, ఈ క్షణంలో మీరు జీవన్ముక్తులే. దీన్ని నిలబెట్టుకోండి అంతే. నిలబెట్టుకోలేకపోయారు ఏమవుతుంది, అర్థమైంది కదా. కంటిన్యూ చేసుకోండి. కానీ ఏంటి, ఈ ఎక్స్ట్రీమ్ కి వెళ్ళకండి, ఆ ఎక్స్ట్రీమ్ కి వెళ్ళకండి. దానికి ఏంటి చెప్పాను, ఇక్కడ సివియర్ గా ఒక ఊపుకి ఇచ్చేసుకోండి మనస్సుకి. ఎటు కోరికలొద్దు, ఆలోచనలు వద్దు, ఏమీ వద్దు. ఇంటికి వెళ్తారుగా, అన్ని వస్తాయి, గ్యారంటీ. రానివ్వండి, గమనిస్తూ ఉండండి. గమనిస్తూ ఉండి ఏం చేయమన్నాను, మీరు ఎంత చేయగలిగితే అంత చేయండి. మీ హృదయం మీద చేయి పెట్టుకుని మీరు చెప్పగలగాలి, ఇంతకంటే ఎక్కువ నా బదులు ఎవడున్నా చేయలేడు నా కుటుంబానికి, కామ నా పరిస్థితులలో, ఉన్న పరిస్థితుల్లో. డబ్బున్నవాడు 70 లక్షలు డొనేషన్ కట్టి మెడికల్ సీట్ ఇప్పించగలడు వాడు కొడుక్కి, అది వాడు వాడి పరిస్థితి. అది మీ పరిస్థితులలో మీరు ఎంత చేయగలరో అంత చేశారా, ఖచ్చితంగా మనం చెయ్యం అని గుర్తుంచుకోండి. మీరు చేశారా అని జవాబు ఇచ్చారంటే మోసగిస్తున్నారు, మీరు మిమ్మల్ని మీరు మోసగిస్తున్నారు. గురువు గారు ఇప్పుడు చెప్తూ ఉండేవారు, నాకు అహంకారం లేదు అనేవాడికి ఎక్కువ అహంకారం ఉందని. ఇంకంటే నాకు అనే మాట వాడేశాడు వాడు, అక్కడ పిచ్చివాడు. వాడు అనుకుంటున్నాడు వాడికి అహంకారం లేదని. ఇంకో ఎక్స్ట్రీమ్ పీపుల్ నాకు దొరుకుతూ ఉంటారు, అహంకారం వస్తుందేమో అని పనిచేయని వాళ్ళు. వాళ్ళకి అహంకారం వచ్చేసింది, రాకముందే వచ్చి నెత్తి మీద కూర్చుంది పనిచేయకుండా. జాగ్రత్తగా ఉండండి, మీ ఆఫీస్ డ్యూటీలు కుటుంబ బాధ్యతలు కూడా సాధనే. ఇచ్చంటే ఇవి ప్రకృతి మీకు ఇచ్చినటువంటి పరిస్థితులు. ఇందాక నేను చెప్పేనే కాలము స్థలము, మీరు ఎక్కడున్నారో అదే కరెక్ట్ స్థలం. ఈ క్షణంలో మీరు ఎక్కడున్నారో అదే కరెక్ట్ స్థలం, ఇంచేత ఇంకో చోట ఉండలేరు. సింపుల్ లాజిక్. మాకు 9th క్లాస్ లో చదువుతున్నప్పుడు సైన్స్ టీచర్ వచ్చి, పిల్లలు మీకు చిన్న సమస్య ఇస్తాను అన్నాడు, గాలికి రంగు ఉండదు నిరూపించండి అన్నాడు. మీలో ఎవరైనా నిరూపించగలరా, గాలికి రంగు ఉండదు నిరూపించండి అన్నారు. మేము తెల్లవై చూసాం, రంగే కనుక గాలికి ఉంటే కనిపించదా అన్నాడు. నీలరంగు గాలి ఉందనుకో, ఆ నీలరంగు కనిపిస్తున్నా కనిపించదా, దానికి ఏం సాధన చేయాలి నువ్వు. ఇలాగే ఉంటుంది. అహంకారం వస్తుందేమో అహంకారం రాదేమో దీని గురించి మీరు ఆలోచించకండి. అహంకారం భక్తుడికి వస్తే మొట్టేవాడు గురువు భగవంతుడు. భక్తుడు అహంకారాన్ని పోగొట్టుకోలేడు. చదవండి కథలు, భక్తుల చరిత్రలంతా కూడా. వాళ్ళంతటా వాళ్ళు పోగొట్టుకోలేకపోయారు, కథలు తెలియదా వాళ్ళకి. ఎప్పుడెప్పుడు ఎవరెవరికి అహంకారం, సత్యభామకి అహంకారం వచ్చింది, ఎవడు ముత్తాడు, హనుమంతుడికి అహంకారం వచ్చింది, గరుడికి అహంకారం వచ్చింది. సరే, భక్తులందరికీ అహంకారం వచ్చినప్పుడు వాళ్ళ గురువు ఎలా ముట్టాడో వాళ్ళ గురువుల చరిత్రలో మీరు చూసుకోండి. గురు చరిత్ర చదవమంటారు నేను మిమ్మల్ని అందరినీ కూడా. చదవరు మీరు, చదివి ఉంటే ఈ స్థితి ఇంకా ఈజీగా వచ్చేది మీకు. కులదీపకుడు గురువు అంటాడు, నా కర్మ చుట్టుకుంది కుష్ఠరోగం, కాశీలో ఉండాలి నేను, నాకు ఎవరు సేవ చేస్తారు? కుష్ఠరోగి ఎవడు చేస్తాడు? వచ్చాడు, వచ్చాకేంటి, అన్న మంచి మంచి భోజనం అడుక్కు తెచ్చి పెడితే నేను రోగి వచ్చేవాడిని కదా, ఇది పెడతావా అంటాడు. పెట్టలేదనుకో, ఏడిపించుకు తిన్నాడు, వదిలేడా? ఏంటక్కడ, మీరు అర్థం చేసుకోండి, కుష్ఠరోగం గురువు కాదు, మీ పరిస్థితులు, మీరు ఎక్కడున్నారో, మీ కుటుంబ సభ్యులు, వాళ్లే పెద్ద రోగం. భవరోగం అని చెప్తూ ఉంటాం కదా, ఈ ప్రపంచం మొత్తం, ప్రపంచం అంతా ఒక రోగమే, ప్రతి అహంకారానికి వచ్చినటువంటి రోగమే. ఆ అహంకారాన్ని దూరం చేయడానికి వచ్చినటువంటి పరిస్థితులు అది. ఆ పరిస్థితులు ఎవడు కురిపించాడు? భగవంతుడే, ఆ సర్వవ్యాపకుడు అయినటువంటి ఆ భగవంతుడే ఇచ్చాడు మీకు ఆ పరిస్థితులు. నాకు డయాబెటీస్ బాగోలేదు, నాకు హార్ట్ ట్రబుల్ కావాలని అడుగుతావా? రోగం ఉండకూడదని అడుగుతాం గాని, అంచేత ఈ పరిస్థితులు బాగోలేదు, నాకు ఆ పరిస్థితులు కావాలని అడిగినట్టే ఉంటుంది. వాడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయినా, బిల్ గేట్స్ అయినా, పరమ కోటీశ్వరుడైనా, పరమ చండాలుడై అడుక్కు తింటున్నా కూడా, ఇవన్నీ కూడా భవరోగాలే. అది అర్థం చేసుకోండి, కుష్ఠరోగాలే. ఎవరికి వచ్చిన కుష్ఠరోగం? గురువుకి వచ్చినటువంటి కుష్ఠరోగం. మనకే, మనకే ఆ భావం అర్థమవుతే మనం కూడా ఆ దివ్యాత్మ స్వరూపులారా అని ఏదైతే అంటున్నాడో సత్యసాయి అదే అని మనకు తెలిస్తే ఎందుకు కంగారు మీకు? మీరు ఎక్కడున్న వాళ్ళు అక్కడే ముక్తి చెందండి, ఎక్కడికి వెళ్ళలే. దేవతలు వచ్చినా వాళ్ళని పట్టించుకోకండి అని చెప్పేది ఎందుకు? దేవతలు వచ్చి నువ్వు ఇంత కష్టపడుతున్నావు కదా, నీకు బ్లెస్సింగ్ ఇచ్చేస్తాను, నీ కష్టాన్ని తీసేస్తాను. తీసేసి ఏం చేశాడు? ఇంకో రోగం ఇచ్చాడు నీకు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఈ ఉదాహరణ. మీరు భౌతిక శరీరధారిగా ఉండి ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా అది భవరోగమే, రోగమే అది. ఆ రోగానికి తగిన అనుపానాలు, ఆ రోగానికి తగిన నిదానాలు మనం ఎలా చేసుకుంటాము, అలా మీ బాధ్యత నెరవేరుతుంది. డయాబెటీస్ వచ్చినాడు ఒకలాంటి ఆహారం తీసుకుంటాడు కదా, హార్ట్ ట్రబుల్ ఉన్నవాడు ఒకలాంటి ఆహారం తీసుకుంటాడు, టీబీ వచ్చినవాడు ఒకలాగా ప్రవర్తిస్తాడు. అలాగే మీ కుటుంబ క్షేత్రాలలో ఉన్నటువంటి భవరోగానికి మీకు ఏ అనుపానం అదే ఇచ్చింది ప్రకృతి. అదే అర్థం చేసుకోండి, మీ భార్య, మీ పిల్లలు వీళ్ళందరూ కూడా మందులే, ఔషధులే. నాకు ఈ ఔషధం వద్దు, మరి ఆ రోగం తెచ్చుకోకు, వచ్చింది ఆ రోగం ఏం చేస్తాం? అంచేత వాడి రోగం బాగుంది, స్వీట్సే తినమన్నాడు డాక్టరు, అంటే అది రోగమే. ఆ రోగానికి స్వీట్స్ తినమన్నాడు, ఈ రోగానికి కాకరకాయ రసం తాగమన్నాడు, అంతేగా. అదే అర్థం చేసుకోండి. అంచేత చాలా జాగ్రత్తగా ఈ భావన మీరు మనస్సులో పెట్టుకుంటే తప్పరు, దారి తప్పరు. ఏదైనా లెక్చరరా, బాధ్యత నెరవేర్చండి. క్లర్కా, బాధ్యత నెరవేర్చండి. బిజినెస్ మ్యానా, బాధ్యత నెరవేర్చండి. అన్ని రంగాలలో బాధ్యత అన్నాను, నాది అనుకుని చేయకండి. బాధ్యత నెరవేర్చారా లేదా అక్కడ మీకు మీరే మార్కులు వేసుకోండి ప్రతిరోజు రాత్రి. తర్వాత నిరంతరం నేను చెప్పాను, ఆరు పనులు మీరు చెయ్యకపోతే యోగ సాధనలో మీరు ముందుకు వెళ్ళలేరు. నిద్ర లేవగానే నేను ఆత్మను, ఈ దేశకాల పరిస్థితుల్లో ఆత్మ వలె జీవించాలి నేను, ఆత్మానుభూతి, ఆత్మబోధ చేసి నిద్ర లేవండి. రోజల్లా నాలుగు తపశ్చర్యలు చేయాలి మీరు, ఇంద్రియ సంయమనము, అర్ధ సంయమనము, సమయ సంయమనము, వాక్ సంయమనము కాని, ఆలోచన సంయమనము కాని, ఇవి నిరంతరం చేయాలి. ఒక క్షణం చేశాను అంటే కుదరదు, ప్రతి చోట చేయండి. అనవసరంగా ఎన్ని మాటలు మాట్లాడతామో మనం అంతా చూసుకోండి. రాత్రి నిద్రపోయేటప్పుడు ఇది అద్భుతమైనటువంటి సాధన. ఇప్పుడు నేను చెప్పింది కనుక ఇప్పుడు చెప్పబోతున్నది మీరు చేయగలిగితే, పడుకున్నవాడు ఇక్కడ లేవడు, వాడు ఎక్కడ లేవాలంటే అక్కడ లేవగలడు. అతిశయోక్తి ఏ మాత్రము కాదు, ఇందులో గొప్పలేమీ చెప్పటం లేదు, అసంభవం కాదు. మీరు ఇక్కడ పడుకుని బుధగ్రహం మీద లేవచ్చు, సూర్యగ్రహం మీద లేవచ్చు. ఏంటది భగవద్గీతలో ఇచ్చినటువంటి అక్షర బ్రహ్మ యోగంలో ఇచ్చాడు అది, అది చదువుకోండి. ఏం చేయమన్నాను, అక్కడ పడుకున్నాం, నిద్రపోబోతున్నాం. నిద్రపోబోతున్నప్పుడు మీరేమి మిగతా ఆలోచించకండి. నేను చెప్పానే అమనస్క సాధన అంటాను దీన్ని, మనస్సు రహితమైనటువంటి సాధనలోకి వెళ్ళిపోండి. సాధనలోకి వెళ్ళిపోయి ఆ సాధనలోకి వెళ్ళిపోయి మీరు అలాగే నిద్రపోగలిగితే భౌతిక జగత్తులో మీకు ఉపదేశం చేయలేని గురువులందరూ ఆ జగత్తులో మీతో కలుస్తారు. ప్రతి గురువుకి వాళ్ళ సూక్ష్మ జగత్తులోనే వాళ్ళకి గురువు లభించాడు. భౌతిక జగత్తులో ఉన్నటువంటి ఎంత గొప్ప వ్యక్తి అయినా వాడు మీకు గురువు కాజాలుడు. ఎందుకంటే వాడే స్వయంగా భౌతికమైనటువంటి భవరోగ్రస్తుడు కనుక. ఇప్పుడు ఎంత అవతార పురుషుడైనా మరి వీళ్ళు ఏం చేస్తారు, ఈ భౌతికమైనటువంటి గురువులు మీకు ఈ దారి చూపిస్తారు. వ్యక్తుల్ని పట్టుకోకండి, వాడు ఎంత గొప్పవాడైనా, కానీ ఆ భావం పట్టుకోండి. వ్యక్తుల్ని పట్టుకోవద్దు అన్న ఉద్దేశం వాడు చెప్పిన విషయాన్ని మర్చిపోమని కాదు. వాడు అనవసరం మీకు, వాడు చెప్పింది చేయకపోవచ్చు. డాక్టర్ సిగరెట్ తాగుతో నాయన సిగరెట్ తాగకు, నువ్వు సిగరెట్ తాగితే చస్తా ఉన్నాడు అనుకోండి, ఇంతకది రైటా తప్ప? అంతవరకు రైటే కదా, అంతవరకు చేయండి. నువ్వు తాగావు కనుక నేను తాగుతానంటే? సాధనలో తీవ్రత తెచ్చుకోండి, నిరంతర తీవ్రత. దీర్ఘకాలము నిరంతర అభ్యాసము వల్ల మాత్రమే యోగం సిద్ధిస్తుంది. అంచేత ఈ మొదటి కలుపు వృక్షం గురించి ఇదంతా చెప్పుకుంటూ వచ్చాను నేను మీకు. ఆలస్యం ఎక్కడెక్కడ ఆలస్యం చేయొచ్చో మీరు మీ బాధ్యతల దగ్గర పోస్ట్ పోన్ చేయొచ్చు, సాధన దగ్గర పోస్ట్ పోన్ చేయొచ్చు, ఎవరికైనా డబ్బు ఇవ్వాల్సి వస్తే పోస్ట్ పోన్ చేయొచ్చు, డబ్బు తీసుకోవాలంటే పోస్ట్ పోన్ చేయొచ్చు. కారణం ఏం చెప్తారు, టైం అయిపోయింది. ఎంత టైం అయినా అపరిపూర్తి చేయండి. వీలవుతే ఆఫీసులో ఇలా చేస్తా అని చెప్తే మీరు చాలా ఇబ్బంది పడిపోతారు, ఇంకా మీకు అసలు ఇంటికి రావడానికి వదలరు. ఆఫీసు నేను చెప్పే కదా, ఆఫీసులో మీరు మిగతా వాళ్ళలాగే నార్మల్ గా ఉండండి. ఇదంతా ఎక్కడ, మన దగ్గర, మన కుటుంబాల్లో కానీ మనలాంటి కుటుంబాల్లో కానీ ఏదైనా ఒక పని మొదలెట్టారు, అది పూర్తి అయ్యేంత వరకు భోజనం చేయకండి. భోజనానికి టైం అయిపోయిందని భోజనం చేయకండి, పని ఆపి. అది చాలా పెద్ద రోగం మనకి. లంచ్ టైం, మనకి నో లంచ్ టైం. ఎక్కడ, సాధనలో, ఇళ్లలో. ఆఫీసులో లంచ్ టైమే. అక్కడ నువ్వు పని చేయటం మొదలెడతానంటే ఆఫీసరు అక్కడ పక్కన ఉన్న వాళ్ళందరూ పనంతా నిన్ను నెత్తిమీద పెడతారు. అక్కడ అందరూ ఎలా జీవిస్తున్నారు, అంతకంటే ఒక మెట్టు తక్కువగా జీవించండి. అక్కడ విజృంభించొద్దు, ఇక్కడ విజృంభించండి. ఇంటి దగ్గర, మన ఇళ్లలో, మన సాధనలో. మన వాళ్ళకి మనం నచ్చ చెప్పుకోవచ్చు నేను ఇది చేస్తున్నానది, వాళ్ళు వినకపోయినా వినకండి. మీరు వాళ్ళు వినలేదండి నేనేం చేస్తాను. చాలా మంది కమ్యూనిస్టులు చెప్తారు, మా పిల్లవాడికి నేను దేవుణ్ణి నమ్మను కానీ నా భార్య ఒప్పుకోలేదండి అంటే తిరుపతిలో పెళ్లి చేశాను, భలే కమ్యూనిస్టులు. అలాంటి యోగ సాధకులుగా మనం మారవద్దు. ఆనెస్టీగా ఉందాం, జారతాం, ఓకే, దాంది ఉంది. ఒకేసారి యోగ సాధన చేయగలిగితే మహర్షులు వాళ్ళు వేల వేల సంవత్సరాలు సాధన ఎందుకు? భయపడిపోకండి, కంగారు పడిపోకండి, నిరాశ చెందకండి, కానీ అలసట, లేజీనెస్ వద్దు. 48 గంటల కిందట నుంచి మీరు కోపం లేని స్థితిలో ఉండాలి, లేకపోతే గురువుని మీరు చూడలేరు. కోపం అంటే ఇరిటేషన్ కూడా, కోపం అంటే చెడామడా తిట్టేసి ఉతికేసి వాతలు తేలేటట్టు కొట్టేసి వాడు మూర్చబోయాక వాళ్ళని హాస్పిటల్ తీసుకెళ్లి జాయిన్ చేయడం కాదు. ఇరిటేషన్ వచ్చింది అనుకోండి, ఒక చిన్నది ఫలానా టైంకి ఏదో ఒక పని చేయమన్నాం, చేయలేదు వాళ్ళు, ఇరిటేషన్ వచ్చింది కదా, ఆ ఇరిటేషన్ చాలు 48 గురువును మీకు దూరంగా ఉంచటానికి. ఆ యోగ సాధనలో ఉన్న తమాషా అదే, కష్టమేం కాదు. కొంచెం ఈ నియమాలు మీరు గుర్తుంచుకుంటే చాలు, అసలు కోపం వద్దు, కోపం వద్దే వద్దు. ఎందుకు కోపం, ఎందుకు కోపం మీకు, ఏ పనినైనా చేయలేదు మీరు చెప్పింది, ఓకే చేశాడు, ఓకే. ఆ నిరంతరం ఓకే అంటామే ఎస్ఎస్ఐ వాళ్ళు, అదే అలవాటు చేసుకోండి. ఇంటికి వెళ్ళాక అస్సలు కోపం రానివ్వకండి, వస్తుంది. విశ్వామిత్రుడికి వచ్చింది, వశిష్ఠుడికి వచ్చింది, దుర్వాసుడికి అసలు ఆయన క్రోధపట్టారు కూడా ఆయన. అంత్యత ఎందుకు చెప్పాను నేను, మరి కోపం వస్తుంది కనుక నేను యోగ సాధన మానేస్తాను సార్ అంటారేమో అన్న భయం. మానక్కల్లే, ఆ క్వాలిటీ అర్థం చేసుకోండి. అస్సలు రాకూడదు కోపం. కోపం ఎందుకు వస్తుంది? నేను చెప్పింది వినలేదు, మనకేం తెలుసు, మనమేం డాక్టర్లమా? మరి చాలా మంది మాతో చెప్తారు, మాస్టర్ మీకు బీపీ కదా, ఆవకాయ తింటారా? నాకు భలే ఆనందం ఇస్తుంది, ఇంతమంది డాక్టర్లు ఉండగా నేను అనవసరంగా రమేష్ బాబు దగ్గరికి వెళ్ళాను. మొన్న రమేష్ బాబు దగ్గరికి చెక్కి వెళ్ళాను నేను. ఆయన ఏదో టెస్ట్ చేశాడు, ఇది తినమన్నాడు. కొంతమంది చూడటానికి వచ్చాడు, ఒక్కొక్కళ్ళు ఒక్కటి. ఒకళ్ళు అరటికాయ తినొచ్చు అంటారు, ఒకళ్ళు కారం తినకూడదు అంటారు, ఒకళ్ళు కారం తినమంటారు, ఒకళ్ళు ఉప్పు తిన. ఇందుకే రమేష్ బాబు ఏం తినమని చెప్పాడో ఒక్కడి నన్ను అడగలేదు. తమాషా అది. నేను అనుకున్నా అనవసరంగా ఆయన ఎంటీ డాక్టర్ అయ్యాడు, ఇంతమంది నన్ను కాపలా కాసేవాళ్ళు ఉండగాని. అంటే అక్కడ అర్థమవుతుందా, ఎక్కడ ఇరిటేషను, ఎందుకు ఇరిటేషను, ఎవడికి ఏం తెలుసు? తెలియదు కదా మనకి, తెలియనప్పుడు ఎందుకు సలహాలు అని. నా భావం అది, వాళ్ళని నేను వికరించడానికి చెప్పటమే, అది మన వీక్నెస్. మనం ఆ విషయంలో నిష్ణాతులం కానప్పుడు సలహాలు ఎందుకు ఇవ్వటం? ఆ విషయంలో నిష్ణాతత ఉన్న వాళ్ళకే బాగా రాదు, వస్తే వాళ్ళు యోగుల దగ్గరికి రారుగా డాక్టర్లు. అర్థమైందా? ఇలాగే అన్ని ఉంటాయి, చిన్న చిన్న కారణాలు ఏవో కోపాలు రావటానికి, ఇరిటేషన్ రావటానికి. ఖచ్చితంగా దాన్ని మాస్టర్ చేసుకోండి. ఇవన్నీ పెట్టకుండా మీరు యోగులు అవ్వలేరు, అది గుర్తుంచుకోండి. మరి ఇవన్నీ పెట్టలేం కనుక మేము మానేస్తాం మాస్టరు, దయచేసి మానేయకండి. మళ్ళీ ఇంత అద్భుతమైనటువంటి కాలం మీకు రాదు. మళ్ళీ 1.5 సంవత్సరాల కాలం మీకు రావాలి అంటే వెయిట్ చేయండి, 24 కోట్ల సంవత్సరాలు. మీ ఓపిక చేస్తా ఉంటే మార్చి సెప్టెంబర్ నడుస్తుంది బండి, దానికే ఉంది. కానీ ఈసారి మళ్ళా మార్చి రావాలి అంటే 24 కోట్ల సంవత్సరాలు వెయిట్ చేయలాగేయండి. ఈసారి 18 నెలలు, ఇన్ని కోట్ల సంవత్సరాలలో మీరు యోగ సాధనకి ఇవ్వలేరా? ఏమని చెప్తున్నా, ఏం వదిలేయమన్నా నేను మిమ్మల్ని? ఏం వదిలేయమనలేదే, ఇంటి దగ్గర ఉండండి, క్రోధాన్ని వదిలేయండి అన్నా. తీసుకోకండి, ఏదో చెప్పారు భార్యకో పిల్లవాడికో, చేయలేదు, మీరు వెళ్ళి చేసేసుకోండి. ఇరిటేషన్ రాకుండా ట్రై చేయండి, వచ్చినా వాక్ రూపం ఇవ్వకండి. ముందు అది ప్రాక్టీస్ చేసుకోండి. మీరు వస్తున్న ఇరిటేషన్ ఎందుకు రాదు? గ్యారంటీగా వస్తుంది ఇరిటేషన్. వాక్ రూపం ఇవ్వకండి. మీకు చెప్పాను నేను, మీకు శాపమైనా వరదానమైనా వాక్ రూపంలో వస్తేనే ఫలిస్తుంది, లేకపోతే ఫలించదు. ఋషులది కూడా అంచేది. మీరు గాభరా పడక్కర్లేదు మీ కోపం ఏం చేస్తుంది అని. విశ్వామిత్రుడు కోపమే ఏం చేయదు దానికి వాక్ రూపం ఇవ్వకపోతే. ఉదాహరణ చెప్పాను కదా మీకు, రాక్షసుల్ని చంపాలి అనుకుని రాముడిని అడగటానికి వచ్చాడు. మరి చంపాలి అనుకునే కదా వచ్చాడు. మరి ఆయన ఆలోచనలకి అంత శక్తి ఉంటే మరి రాముడిని అడగటం ఎందుకు? రాక్షసులు అక్కడే చచ్చేవారు. వాక్ రావాలి, వాక్ రావాలి, దాన్ని కంట్రోల్ చేయండి. అందుకే వాక్ సంయమనం అనేది. రానివ్వండి ఇరిటేషన్, కోపానికి ఎక్స్ప్రెషన్ ఇవ్వకండి. కనీస కంట్లో కూడా కోపం చూపించకండి పిల్లల మీద. వాళ్ళని కోపపడకపోతే వాళ్ళు ఎలా బాగుపడతారు సార్? ముందు మీరు బాగుపడండి సార్, తర్వాత వాళ్ళని బాగు చేద్దాం పిల్లల్ని. మనకి చెప్పాం కదా, వాళ్ళ బాధ్యతలు మాత్రమే మనకి, అంతకంటే ఏమీ వాళ్ళతో సంబంధం లేదు. నేను మీకు నిన్న చెప్పాను కదా, లక్షల డాలర్ సంపాదిస్తున్న వాళ్ళ పిల్లలు నాకు ఫోన్ చేసి అడుగుతారు, మా అమ్మ నాన్నని చూడండి అని. నేను చాలా ఆనందిస్తాను వాళ్ళ అమ్మ నాన్నని నేను చూడాలని. నేను చూస్తా, నాకే అభ్యంతరంలే, ప్రపంచం అంతా నా వాళ్లే అనుకున్నప్పుడు ఎందుకు చూడండి నేను? కానీ అది ఎంత అందంగా ఉందో మీరే ఊహించుకోండి అది. అలాగే వీళ్ళు హైదరాబాద్ సంగతి చెప్పాను కదా నేను, బంజారా హిల్స్. కోపం ఎందుకు ఇంకా? ఇదంతా ఉదాహరణ ఎందుకు ఇచ్చేదంటే, ఏది మీ చేతిలో లేనప్పుడు ఎందుకు మీకు కోపం? మరొకటి ఏం చెప్పక్కర్లేదా? చెప్పండి, కోపం తెచ్చుకోకండి. మరి కోపం తెచ్చుకోకుండా ఉన్నదానికే నాణానికి రెండో వైపు ఏంటి అంటే అహింస. చెప్పేదేదో బాధ పెట్టకుండా చెప్పండి, కమ్మగా చెప్పండి, నీట్గా చెప్పటానికి ట్రై చేయండి. కుదరదు మాస్టారు, చేత కాదు, ప్రయత్నించండి. వస్తుంది, ఎందుకు రాదు? మీ సహజ స్వభావం అది. భగవత్ తత్వం అనేది మీ సహజ స్వభావం. ఇదంతా మీ మీద వచ్చినటువంటి కలుపు ముక్కలు. అదేగా చెప్పేది, మనం అందరం ఆత్మస్వరూపులమే అని. అంచేది ఎందుకు రాదు? వస్తుంది, ఎక్కువైపోయే కలుపు ముక్కలు. ఒక రోజులో తీయలేకపోతే తీద్దాం మెల్లిమెల్లిగా. క్రోధం వద్దు. క్రోధానికి యాంటిడోట్ ఏంటి? అహింస ఒకటి, రెండు, అసలు నేను చెప్పిన వాడిని ఎందుకు చేయాలా? చేయాల్సిన పనే లేదో అనుకుంటే కోపాలు రావు మీకు. ఇంకోటి ఏం చెప్పాను, కోపాలు రాకుండా ఉండటానికి నేచర్ ఈజ్ ఆల్వేజ్ రైట్. అది అలాగే జరగాల్సింది. ఏంటిట జరిగింది అంటే మీరు హాయిగా ఉంటారు. నిన్న మా స్నేహితుడు తాళం ఒకటి పోయింది, అందరి మీద కోపం తెచ్చేసుకుని విసిరేసుకుని తడిక పీకేసి దాన్ని పీకేసి ఎక్కడుందో అని చెయ్యొచ్చు. లేదు అవును పోయింది, అయితే ఏంటిట పోయింది. ఎంత హాయిగా ఉంటారు మీరు. ఆ హాయి అయిన మనస్థితినే శాంతి అంటాం మనం. ఆ శాంతిలోనే భగవంతుడు గ్రహిస్తాడు. మీరు ఆ పాయింట్స్ అర్థం చేసుకోండి. పెద్ద యోగ సాధన అంటే మీరు పిల్ల మొగ్గలేసేసి శరీరాన్ని విరగొట్టేసుకుని ఏమీ చేయక్కర్లే, ఈ మానసిక స్థితి తెచ్చుకుంటే చాలు. ఇందుకు మానసిక స్థితి గురించి నేను అంతగా నొక్కి నొక్కి చెప్తున్నానంటే, మీకు పార్టిషన్ అయింది 1947-48 లో. పాకిస్తాన్ లో ఇండియాలో ఉన్నటువంటి కోటీశ్వరులు రాత్రికి రాత్రి పిచ్చగాళ్ళు అయిపోయారు, ఆస్తుల్ని వదిలేసుకుని వచ్చారు. వీళ్ళు అక్కడ సెటిల్ అయ్యారు, అక్కడ వాళ్ళు ఇక్కడ సెటిల్ అయ్యారు. కోటీశ్వరులు బిచ్చగాళ్ళు అయినటువంటి వాళ్ళు మళ్ళా ఏమయ్యారు, వాళ్ళు కోటీశ్వరులు అయిపోయారు. గవర్నమెంట్ ఏం చేస్తుంది, చాలా మంది వాళ్ళకి పట్టాలు ఇస్తుంది. వాళ్ళు ఎలా ఉంటున్నారు, పట్టాలు అమ్ముకుని మళ్ళా అడుక్కు తింటున్నారు. ఏంటి తేడా, కోటీశ్వరుడు అనేది డబ్బులో లేదు, వాడి మానసిక స్థితిలో ఉంది. వాడు ఎక్కడున్నా కోటీశ్వరుడు అయిపోతాడు వాడు. అర్థం చేసుకోండి ఆ మాట. ఇందాక అందుకే మరిచెట్టు అన్నా, స్థలము కాలము అన్నాను. మీలో కూడా భగవంతుడి యొక్క విత్తనాలే ఉన్నాయి అన్నది అంతమంది ఋషులు చెప్తున్నారు. కనుక మీరు కూడా ఎదగలరు. ఆ మానసిక స్థితి, ఆ మానసిక స్థితికి కావలసినటువంటి ఉదాహరణ చెప్తున్నాను నేను మీకు. ఇంటికి వెళ్ళాక ఏం చేయాలి, నిశ్చింతగా ఉండండి, హాయిగా ఉండండి. ఏం జరిగినా, కానీ ఏం జరిగినా హాయిగా ఉంటుందని మీ బాధ్యత వదిలేసి ఉంటే ప్రకృతి వదలతో చావుకొడుతుంది, రివర్స్ గేర్ లో వాయిస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే దీన్ని ఏమంటాం మనం, అసిధారా వ్రతం. కత్తి మీద సాము లాంటిది, ఇటు కాలు పెట్టినా ప్రమాదమే, అటు కాలు పెట్టినా ప్రమాదమే. మరి ఇంత కష్టమైన సాధన ఎలా చేస్తాం సార్, నేనున్నాగా నేనున్నా మీకు దారి చెప్పటం, ఆ సాధనకి దారి చెప్పటానికి. మిగతా నాకు చెప్పకండి, నిన్ననే చెప్పే కదా నేను. మిగతా వాటికి మీకు నా మీద అంత నమ్మకం ఉంటే రాసి ఇచ్చేయండి. వీటికి, ఈ అసిధారా వ్రతానికి, ఈ రేజర్ షార్ప్ ఎడ్జ్ ఆలోచన ఎంత కష్టం. ఏది కరెక్ట్ నిర్ణయించుకోలేకపోతారు. పర్వాలేదు, మళ్ళా క్యాంప్కి వచ్చినప్పుడు అవన్నీ రాసుకునండి. ఏం చేయాలి అలాంటప్పుడు మాస్టారు అని ఫోన్ చేసి మాత్రం అడగండి. మీ అంతటి మీరే ఈత కొట్టడం ఎలా వస్తుంది, మీరు దూకాల్సిందే. సైకిల్ నేర్పడం ఎలా వస్తుంది, ఫోన్ చేసి మాస్టర్ని అడిగితే ఆ క్షణం మాస్టర్ చెప్తారు. తర్వాత అలా ప్రతి క్షణం ఏం చేయాలి అన్నదానికి సింపుల్ ఫార్ములా అని చెప్పాను, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. అంతా ఓకే, ఏమీ లేదు మాస్టర్, ఈ క్షణంలో మేము ఏమీ చేయలేని స్థితిలో రోడ్డు మీద ఉన్నాం. ఆహాహాహా ఎంత బాగుందో, రోడ్డు మీదే ఉంటాం. ఆ మానసిక స్థితి ఉండి ఏం చేయాలి, మీరు కావలసిన స్థితికి వెళ్ళటానికి ప్రయత్నించండి. ప్రయత్న లోపం వద్దు. భారతదేశం అక్కడ నాశనమైంది, ఆహా ఓహో అని చెట్టు కింద పోయి కూర్చున్నారు, అది వద్దు. చెట్టు కింద పోయే కూర్చోటానికి ఇంత ఎవల్యూషన్ భగవంతుడు చేసి ఉండేవాడు కాదు. భగవంతుడు నియమానికి విరుద్ధం అది. కానీ మనమేం చేస్తున్నాం అంటే ఆటమిక్ ఎనర్జీ డిస్కవర్ చేసి మన్నెత్తి మీద వేసుకుంటున్నాం, అది తప్పు. అర్థమవుతోంది కదా, అవధూతలు అవ్వద్దు, చెట్టు కింద కూర్చోవద్దు, సుఖాలని వదులుకోవద్దు. కానీ సుఖాలకి బంధింపబడిపోతున్నారే, అది ప్రమాదం చేస్తోంది మీకు. యోగ సాధన కట్టు తగులుతోంది. క్రోధం తర్వాత మూడవది, మొదటిది ఏం చెప్పానో అర్థమైందా, ఆలస్యం. ఈ ప్రాక్టీస్ కి డిలే చేయకండి. మానసిక స్థితి తెచ్చుకోవటమే కదా మౌనం. రెండు, క్రోధం వద్దు. క్రోధం వద్దు అంటానికి ఏం చెప్పాను, అహింస. మీ వాక్ ఇతరుల్ని బాధ పెట్టేటటువంటి స్వభావాన్ని పూర్తిగా కోల్పోవాలి. ఇంకొకటి దీంట్లో నేను చెప్పవలసింది, దయచేసి ఇంకోళ్ళని సాధకులుగా మార్చటానికి మీరు ప్రయత్నం చేయకండి. ఇప్పుడు నేను ఎవరి దగ్గరికైనా వెళ్ళి చెప్తున్నానా, వచ్చిన వాళ్ళకి చెప్తున్నానా? మీ ఇంట్లో కూడా మీ కుటుంబ సభ్యులకి ఈ యోగ సాధన చేయమని చెప్పకండి. ఇష్టపడితే చెప్పండి, అది అదృష్టం. మన కుటుంబ సభ్యులుగా పుట్టడం అనేది వాళ్ళకి అర్థం అవుతే అది అదృష్టమే. కానీ వాళ్ళు వినలేదు, వాళ్ళ టైం రావాలి, కాలం అని చెప్పాను కదా. తొందరపడితే అట్ట, తొందరవద్దు. అంచేత మనకి చాలా ఉత్సాహం వచ్చేసి ఇది చాలా బాగుంది కదా, 10 మందికి చెప్పేద్దాం. చెప్పిన ఆవిడ విండు ఋషులు అలా ముత్తుకుంటూనే ఉన్నారుగా. ఇది కూడా గుర్తుంచుకోండి, హింసలో భాగం. మరి వాళ్ళు ఏదేదో మమ్మల్ని అడుగుతారు కదా, అడిగింది ఇచ్చేయండి, అది మీ రోగానికి మందది, అలా ఇవ్వండి వాళ్ళకి, బాధ్యతగా ఇవ్వండి, మీ బాధ్యత అది, ఇచ్చేయండి వాళ్ళు అడిగింది ఏదో. వాళ్ళు చాలా మంది నా దగ్గరకు వచ్చి అడుగుతారు, నా దగ్గర 10 లక్షలు ఉందండి, రిటైర్ అయిపోయానండి, ఏం చేయాలి, మీకు ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఇది ఉన్నారు, అందరికీ ఈక్వల్ గా పనిచేయండి, మీ వంతు మాత్రము మీ ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకోండి, మీ పిల్లల వంతు మీ భార్యల వంతు మీకు హక్కు లేదు, ఖర్చు పెట్టే హక్కు లేదు. ఇంచేతంటే మీకు రక్త సంబంధీకులుగా పుట్టటమే వాళ్ళ హక్కు, అంతే వాళ్ళ హక్కు. అది నీకు కొట్టేస్తాను, నాకు భక్తి వచ్చేసింది కనుక నా 10 లక్షలు మీకు ఇచ్చేస్తాను, తప్పది. ఆ తప్పు చాలా మంది చేస్తారు, చేయకండి. అది మూడవది. చాలా ఇది మోహం. ఈ మోహం మామూలు మోహాలు మీకు ఈజీగానే అర్థమవుతాయి, కానీ కొంప ముంచేటటువంటి మోహం ఏంటి అంటే ఇష్ట దేవత మీద కానీ, గురువు మీద కానీ, రామకృష్ణ పరమహంసకి కాళికాదేవి మీద మోహం, నాగమహాశయుడు వచ్చాడు అద్వైత స్థితి రాలే, అప్పుడు ఏం చేయాల్సి వచ్చింది, రామకృష్ణ పరమహంస వేయన్నాడు కాళికాదేవిని, 2 ముక్కలు చేయి చంపే అన్నాడు. ఎలా చంపేది అన్నాడు, ఎక్కడుంది కాళికాదేవి, నీ మనసులోనే కదా, నీ మనసులోనే ఒక కత్తి తయారు చేసుకో అన్నాడు. వేశాడు జై, ఆ క్షణంలోనే వెళ్ళిపోయాడు. మోహం ఒక సంస్థ మీద కానీ, ఒక వ్యక్తి మీద కానీ ఉంటే ఇరుక్కుపోయారు మళ్ళా మీరు. ఆ మోహం బలే ఇరికిస్తుంది మిమ్మల్ని, మీరు ఎక్కడున్నా అది ఇరికిస్తుంది. తమాషాది, ఎవరి మీద మోహం ఉందో వాళ్ళు దగ్గరుంటేనే అక్కలే, వాళ్ళు దూరంగా ఉన్నా మీరు ఇరుక్కుంటూనే ఉంటారు. ఇందిరాగాంధీ చచ్చిపోయినప్పుడు మాకు బంధువులెవరు ఢిల్లీలో లేరు, అప్పుడే మా తమ్ముడికి పెళ్ళైంది, వాళ్ళ మామగారు ఢిల్లీలో ఉంటున్నారు. ఇందిరాగాంధీ చచ్చిపోయింది, అల్లర్లు జరిగాయి. మొట్టమొదట మేము ఫోన్ చేసింది ఢిల్లీకి, మీరు క్షేమంగా ఉన్నారా, ఆయనే లేకపోతే మేము ఢిల్లీకి ఫోన్ చేస్తామా. మోహం అనేది దూరానికి సంబంధించింది కాదు, మానసిక స్థితికి సంబంధించింది. బాధ్యతలు వదిలేసుకుని మోహం లేదు అనుకునే భ్రమలో పడకండి, అక్కడే సాధనలో కాస్త మీరు నేర్చుకోవాలి. ఎందుకంటే భారతదేశంలో ఈ పదాలు పూర్తిగా తగలడిపోయాయి. నేను ఎంతమంది గురువుల దగ్గరికి వెళ్ళాను, ఎన్ని సాధనలు చేశాను, ఇది ఎవడో నాకు వివరించి చెప్పలేకపోయాడు. నేను మీకు చెప్పగలుగుతున్నాను అని నేను అనుకోవటంలే, కానీ కనీసం ఇది ఆలోచన విధానంలో తప్పు. మీ కర్మబంధాలు, మీరు ఏ రుణాన్ని తీర్చుకోవటానికైతే ఒక కుటుంబంలో పెద్దగానో పిల్లగానో బంధువులుగానో ఉన్నారో అది మాత్రమే మీరు చేయాలి, మిగతాది మీరు చేయకండి. మిగతాది ఏది చేసినా అది మోహం అవుతుంది, ఎక్స్ట్రా ఈజ్ మోహం. అది ఎలా నిర్ణయిస్తాం సార్? చాలా సులభం నిర్ణయించుకోవటానికి, మీరు మోహం వదిలేసి చూడగలిగితే చాలు. నష్టో మోహ స్మృతిర్లభ్వ, భగవద్గీత మొత్తము ఈ మోహాన్ని ఎలా పోగొట్టుకోవాలో చెప్తుంది. అంతే, మొత్తం 18 అధ్యాయాలు చదివేశాక సాధన ఏం చేయలే, ఒక్క మాట అన్నాడంతే, నష్టో మోహ. ఆ మోహం పోవాలి. మోహం పోవాలి అంటే మీరు స్వాధ్యాయం అని ఇక్కడ చెప్తున్నామే, అది నేను 4వ రౌండ్ నుంచి మీతో కూర్చొని చదువుతానని చెప్పాను నేను. ఎందుకంటే ఈ బ్యాక్గ్రౌండ్ మీకు చాలా సార్లు నేను చెప్తే తప్ప నేను మోహం ఏ ఉద్దేశంతో అంటున్నానో, మీరు ఏ ఉద్దేశంతో అర్థం చేసుకుంటున్నారో క్లియర్ కాదు. అది క్లియర్ కానంత వరకు నేను మిమ్మల్ని యోగులుగా మార్చలేను. చాలా భ్రమలో చాలా నాశనం అయిపోయింది భారతీయ యోగ విద్య. ఏ పదానికి ఎవడికి ఏమీ అర్థం తెలియదు. యోగము అనే పదము నిర్వికల్ప సమాధి స్థితిలో చేరటానికి ప్రయత్నం చేసే వ్యక్తికైనా చేరిన వాడికైనా వాడాలి. MBBS డాక్టర్ అనే పదం ఎవడికి వాడతాడు, చేరిన వాడికైనా వాడతాం. ఇంచేత కాలంలో వాడు డాక్టర్ అవుతాడని, ఇప్పుడు యోగాసనాలు వేసిన వాడు యోగే వద్దు. మనం మన బాధ్యత ఏంటంటే భారతీయులుగా యోగము అనే పదం యొక్క ఆ లెవెల్, ఆ ప్యూరిటీని తిరిగి మనం చూపిద్దాం మన జీవితంలో. ఇదిరా యోగాభ్యాసి అంటే, వీళ్ళని యోగులు అనాలి కానీ ఓ 2 సూర్య నమస్కారాలు వేసేసి ఓ 4 దత్త ప్రదక్షిణాలు చేసేసి మేము కూడా యోగులమే అలాంటి స్థితికి దిగజార్చాం మనం. ఇది కూడా మోహమే. భారతీయులము అన్నది కూడా మోహమే, ముస్లింని అంటాం కూడా మోహమే. ఈ మోహం నుంచి బయటపడండి. దాని తర్వాత లోభము, చాలా జాగ్రత్తగా చూసుకోండి దీన్ని. ఇవన్నీ కూడా కామ క్రోధ లోభ మద మోహం ఆశ్చర్యాలు అనేది మన కంటతా వచ్చినవే. దీన్ని నిత్య జీవితంలో మనం ఎలా మర్చుకోవాలో చెప్తున్నాను నేను. గోఖలే ఒక వరల్డ్ వార్ టైంలో ఇంగ్లాండ్ లో ఉన్నాడు. పేపర్లో పడింది బంగాళదుంపలు రేషనింగ్ కాబోతున్నాయని, కాబోతున్నాయి అనుకుంటున్నారని. పేపర్ తీసుకుని తను ఎక్కడ ఎవరింట్లో అవుతూ ఉంటున్నాడో ఆ ఇంటి ఓనర్ దగ్గరికి వెళ్ళి, అక్కడ దానికి ఏదో పేరు ఉంది తమాషా గుర్తు రావటం లేదు, హౌస్ గెస్ట్, పేయింగ్ గెస్ట్, పేయింగ్ గెస్ట్ గా ఉండేవాడు. ఆ పేయింగ్ గెస్ట్ ఉన్న వాళ్ళ దగ్గర కిందకి వెళ్ళి బంగాళదుంపలు ఒక 70-80 లారీలు కొనుక్కు తీసుకొచ్చేద్దాం అన్నాడు. అదేంటండి చూడండి అన్న, బుద్ధుందా? రేషనింగ్ ఎందుకు పెడుతున్నారు? లేదని. లేదంటే అర్థం ఏంటి? అందరికీ అందాలి అంటే రేషనింగ్ గా వాడండి అని. అంతా నువ్వే తెచ్చు పెడతానంటావేంటి? అది లోభం. అది మన దగ్గర తెలియకుండా ఎదు మన సమాజం మనకు అది అలవాటు చేసి, నువ్వు ముసలాడైపోతే నీకు రోగం వస్తే ఏం చేస్తావు? మీ భయాల మీద ఆడుకుంటున్నారు ఈ ఎల్ఐసి వాళ్ళందరూ కూడా. ఎల్ఐసి వాళ్ళు ఉంటే ఏం గాబరా పడద్దు, మన భయాలు ఎప్పటికీ పోవు. కానీ ఎందుకు చెప్తున్నాను, మీరు నిజంగా అనుకున్నవే భయాలు నిజంగా జరిగితే అసలు ఎల్ఐసి ఇన్స్టిట్యూషన్ ఫ్లరిష్ అవ్వగలదా? మరొకటి, అది రైటా తప్ప కామన్ సెన్స్ ఉపయోగించండి. మీరు పే చేయగలరు, ఉంచుకుంటారు, దాచుకోండి. కానీ భయపడి దాచుకుంటున్నారే, అది భయాన్ని వద్దంటున్నా నేను. దాచుకోవటంలో తప్పే ఉంది, ఈ పేరు మీద కాకపోతే ఆ పేరు మీద దాచుకోండి. దాచుకోవటంలో తప్పు లేదు. మళ్ళీ అక్కడ చాలా మంది చాలా చోట్ల ఎల్ఐసిని క్రిటిసైజ్ చేస్తారు, దాని వల్ల లాభాలు పొందిన వాళ్ళ గురించి ఎవడో మాట్లాడు. మళ్ళా అదే నేను చెప్తున్నా, యోగం అంటే ఎంత జాగ్రత్తగా ఆలోచించాలో మనం. కానీ ఇక్కడ దేని గురించి నేను నొక్కుతున్నా, మీకు లోభం వద్దు. నా ఒక్కడికే కావాలి అంత, నా పిల్లలకే చెందాలి అంత, అది వద్దంటున్నాను. ఉంది మీ దగ్గర, దాచుకోండి. ఆవిడొద్దన్నాడు, మీరు సంపాదించండి డబ్బేగా, మీరు ఎలా దాచుకుంటే మాకే, ఏ పేరుతో దాచుకుంటే మాకే. నిర్లిప్తత, యాంగిల్ రండి, అసలు లోభం వద్దు. ఇది కనుక మనం అర్థం చేసుకుంటే మాత్సర్యం అనేది చాలా కష్టం మనకు, అది అర్థం కాదు అసలు. అది మనం అసలు ఆ స్థాయిలో లేవని, యోగ సాధకులకి మాత్రమే చాలా విపరీతంగా బాధిస్తుంది. అంటే మేము యోగ సాధకులం కాదా? మీకు వస్తుంది మాత్సర్యం, వచ్చినప్పుడు చెప్తాను ఇదిగో దీన్నయ్యా మాత్సర్యం అంటారని. ఎందుకంటే అది తెలియనంత వరకు మనం ఎంత చెప్పినా అనుభూతి రాదు. క్రూడ్ జోక్ ఈకే గారి చెప్పారనుకుంటాను, నాకు గుర్తులేదు, మామిడి పండు రసం ఎలా ఉంటుందో, మామిడి పండు తినని వాళ్ళకి మామిడి పండు ఎలా ఉంటుందో రుచి చెప్పాలి. ఎలా? సరే, ఆవిడ గడ్డ పొన్న వాడు ఉన్నాడు, వాడు గడ్డానికి ఇంత బెల్ల పాకం పట్టించాలట. నాయన నువ్వు కళ్ళు మూసుకో, నువ్వు కళ్ళు మూసుకొని ఆ గడ్డను తీసుకెళ్లి వాడు నోట్లో పెట్టి చీకమన్నాడు. ఇక ఇలా పీచు పీచుగా తీయ తీయగా ఉంటుంది అన్నాడు. మామిడి పండు అలా ఉంటుందా? కానీ కరెక్టే, మామిడి పండు రుచి చూసిన వాళ్ళు ఆ ఉదాహరణని పోల్చటం అర్థమవుతుంది. తెలియని వాళ్ళకి ఎంత చెప్పినా మామిడి పండు రుచి తెలీదు. అంచేత మాత్సర్యం ఎలా పోగొట్టుకోవాలి అన్నది కానివ్వండి, మీకు వస్తుంది, మీరు యోగ సాధకులు అయ్యారు కదా, అది వచ్చినప్పుడు దాన్ని ఎలా పోగొట్టుకోవాలో ఏం చేయాలో చెప్తాను నేను. ఈ పాయింట్స్ గుర్తుంచుకుని వాయించుకోవటమే కాకుండా మిమ్మల్ని మీరు మన సాధకులని వాయించండి. సాధకులని ఇక్కడికి వచ్చిన వాళ్ళు, దీంట్లో అభిరుచి ఉన్నవాళ్ళు అందరూ ఇక్కడికి రాలేరుగా. కొంతమంది నంబూరు వెళ్ళి ఉండొచ్చు, కొందరు చీరాల్లో చేస్తున్నారు, కొందరు కాకువాయలు చేస్తున్నారు. వీళ్ళందరూ ఒక గ్రూప్ గా తయారు కండి, లింక్ ఏర్పరచుకోండి. యోగి కులము అన్నామే, అది అథవా యోగి నామేవా కులే భవతి దీనత. ఆ యోగి కులాన్ని మనం మళ్లీ తిరిగి భారతదేశానికి అందివ్వగలమని ఆశిస్తూ స్వస్తి, మౌనంలో గడిపండు 5 నిమిషాలు, కళ్ళు మూసేసుకుని తర్వాత ప్రోగ్రాం ప్రకారం చేసుకోండి. కానీ కదలకుండా చెప్పిన దాన్ని మీరు ఆలోచించకండి ఏం చెప్పానో, అది అలా పీల్చుకుంటుంది మీరు మనస్సు. తరంగాలు ఉన్నాయి కదా, వైబ్రేషన్స్ వాతావరణంలో, అలా దిగుతుంది మీలోకి, దిగనివ్వండి.